శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం 112వ భాగం. స్థండిల కుండ సంస్కారాలు. నారద, ఇక్కడ చెయ్యవలసిన స్థండిల కుండ సంస్కారాలు చెబుతాను, తెలుసుకో. మూలమంత్రంతో వీక్షించి, అస్త్రమంత్రంతో ప్రోక్షించి తాడన చెయ్యాలి. కవచంతో అభిక్షణం జరిపి ముమ్మారు స్తవం చెయ్యాలి. పాగగ్రాలుగాను ఉదగగ్రాలుగాను చుట్టూ రేఖలు గీయాలి. దేవీపీఠాన్ని ప్రణవోచ్చారణతో అభిక్షణ చేసి అర్చించాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠ మంత్రాంతంగా ఇది జరగాలి. ఆ పీఠంలో పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. గంధాదులతో ఉపచారాలతో శ్రద్ధగా అర్చించాలి. ఋతుస్నానం చేసి కామాతురయై శంకరుడితో సంగమిస్తున్నట్లు దేవిని ధ్యానించాలి. ఆ దంపతుల క్రీడా విశేషాన్ని కొంచెంసేపు భావించాలి. అటుపైని ఒక పాత్రతో అగ్నిని తెచ్చి ముందుంచుకోవాలి. రాక్షసాంశను విడిచిపెట్టి పూర్వోక్తంగా వీక్షణాదులతో వహినిని సంస్కరించాలి. రం బీజం ఉచ్చరించాలి. అటుపైని చైతన్యయోజన చేసి ప్రణవంతో అభిమంత్రించాలి. 7 సార్లు గురువు ధేనుముద్రను ప్రదర్శించాలి. సప్తాక్షర మహామంత్రమని, ధేనుయోని ముద్రలని మరొక అభిప్రాయం. దర్భతో రక్షణ చేసి తనుత్రాణం కప్పాలి. ముమ్మారు ప్రదక్షిణం చేసి జానువులు నేలపై ఆంచి కూర్చోవాలి. అగ్నికుండం మీద చెయ్యి సాచి తారత్రయ మంత్రం జపించాలి. శివబీజ బుద్ధితో అగ్నిని దేవీ యోనిలో ఉంచాలి. ఆపైని పార్వతీ పరమేశ్వరులను ఆచమింపజేయాలి. చిత్పింగళ హన దహ పదయుగ్మము సర్వ జ్ఞాజ్ఞాపయ స్వాహా మంత్రము జపిస్తూ వహిని దీపనం చెయ్యాలి, స్తుతించాలి. అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం సువర్ణవర్ణమలం సమిద్ధం విశ్వతోముఖం. ఇలా స్తుతించాక వహిని మంత్రానికి షడంగార్చన జరపాలి. సప్తార్చి స్వస్తి పూర్ణ ఉత్తిష్ట పురుష ధూమవ్యాపి సప్తజిహ్వ ధనుర్ధర. ఈ క్రమంలో షడంగన్యాసం చెయ్యాలి. హేమవర్ణుడు, త్రినేత్రుడు, పద్మసంస్థితుడు, ఇష్టశక్తి స్వస్తికధరుడు, మంగళప్రదుడు, పరముడు అయిన వహినిని ధ్యానించాలి. కుండమేఖలో పరిభాగాన మంత్రపరిచేషణ చెయ్యాలి. ఆ తదుపరి దర్భలు పరచాలి, పరిధులు ఉంచాలి. త్రికోణ వృత్త షట్కోణ సాష్టదళంగా సభూపురంగా వహిని యంత్రం లిఖించాలి. భావన చెయ్యాలి. దాని మధ్య భాగాన వహినిదేవుణ్ణి వైశ్వానర ప్రభృతి మంత్రాలతో అర్చించాలి. షట్కోణాలలో హిరణ్య గగన రక్త కృష్ణ సుప్రభ బహురూప అతిరక్తిక అనే సప్తజిహ్వలను పూజించాలి. కేసరాలలో అంగపూజ చేసి దళాలలో శక్తిధరుడు, స్వస్తికధరుడు, జాతవేదసుడు, సప్తజిహ్వుడు, హవ్యవాహనుడు, అశ్వోదరజుడు, వైశ్వానరుడు, కౌమారతేజుడు, విశ్వముఖుడు, దేవముఖుడు, తారాగ్ని అనే మూర్తులను అర్చించాలి. ఆ తరువాత సృక్కు శ్రువాలను ఘృతాన్ని సంస్కరించి హోమక్రియ సాగించాలి. ఆజ్యంలో దక్షిణ భాగాన్ని శ్రువంతో తీసుకుని అగ్నిదేవుడి కుడికంటిలో వేస్తూ అగ్నయే స్వాహ అంటూ హోమం చెయ్యాలి. అలాగే నెయ్యిలో ఎడమ భాగం తీసుకుని సోమాయ స్వాహ అని, మధ్యభాగం తీసుకుని అగ్ని సోమాభ్యాం స్వాహ అని వామ మధ్యమ నేత్రాలలో హోమం వెయ్యాలి. మళ్ళీ దక్షిణ భాగం తీసుకుని అగ్నయే స్విష్టకృత్ స్వాహ అంటూ ముఖసీమలో హోమం చెయ్యాలి. తరువాత సతారమైన వ్యాహృతులతో చేసి అగ్నిమంత్రాలతో ముమ్మారు హోమం చెయ్యాలి. అయ్యాక ప్రణవంతో 8 చొప్పున 2 సార్లు ఘృతాహుతులు చెయ్యాలి. ఇవి గర్భాధానాది సంస్కారాల నిమిత్తంగా చేసే ఆహుతులు. నారద గర్భాధానం పుంసవనం సీమంతోన్నయనం జాతకర్మ నామకరణం ఉపనిష్క్రమణం అన్నప్రాశనం చూడాకర్మ మౌంజీ బంధం మహావ్రతం హౌష నిషదీవ్రతం గోదానం ఉద్వాహమని వేదం కొన్ని సంస్కారాలు చెప్పింది. ఆ పైన పార్వతీ పరమేశ్వరులను మళ్లీ పూజించి విసర్జన పలకాలి. 5 సమిధలతో అగ్నినే ఉద్దేశించి హోమం చెయ్యాలి. ఆవరణకు 1 చొప్పున ఆహుతులివ్వాలి. అయ్యాక స్రువంతో నెయ్యిని సృక్కులోకి 4 సార్లుగా తీసుకుని స్రువంతోనే ఆచ్ఛాదించి పట్టుకొని గురువుగారు లేచి నిలబడి వౌషడంత మంత్రంతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి. తరువాత మహాగణేశ మంత్రంతో 10 ఆహుతులు చెయ్యాలి. దేయమంత్రాధిదేవతను ధ్యానించి మూలమంత్రంతో 25 ఆహుతులను ఉభయ ముక్తైకీకరణ కోసమని వహిముఖ భాగంలో ఇవ్వాలి. ఇచ్చి వహిని మంత్రాధిదేవతల ఐక్యాన్ని భావించాలి. అంగదేవతలకు విడివిడిగా 6 ఆహుతులివ్వాలి. వహిని మంత్రాధిదేవతలకు నాడీ సంధానం సంకల్పించి 11 సార్లు ఘృతహోమం చెయ్యాలి. తదనంతరం కల్పోక్త ద్రవ్యాలతో గాని తిలలతో గాని దేవతా మూలమంత్రోచ్చారణ పూర్వకంగా గజాంతక సహస్రకం హోమం చెయ్యాలి. తతః కల్పోక్త ద్రవ్యైస్తు జుహుయాదధవా తిలైహి దేవతామూలమంత్రేణ గజాంతక సహస్రకం. ఈ హోమ విధానంతో మహాదేవిని పరివార దేవి బృందాలను అగ్నిదేవుణ్ణి సంతృప్తిపరిచినట్టు వారు సంతృప్తి చెందినట్టు భావించాలి. దీక్షా స్వీకారం. అటుపైని గురువుగారు శిష్యుణ్ణి అగ్నికుండం దగ్గరికి పిలవాలి. అప్పటికే శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చి వస్త్రద్వయం ధరించి బంగారు ఆభరణం దాల్చి కొత్త కమండలువు చేతబట్టి సిద్ధంగా ఉండాలి. గురుసన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకు కులదేవతకు నమస్కరించాలి. పీట మీద కూర్చోవాలి. అప్పుడు అతన్ని గురువుగారు కృపాదృష్టులతో చూడాలి. తన చైతన్యం అతని శరీరంలోకి ప్రవేశించినట్లు భావించాలి. హోమం చేయడం వల్ల లభించిన దివ్య దృష్టితో అర్థ సంశోధన చెయ్యాలి. ఇతడు శుద్ధాత్ముడవుతాడా కాడా, దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా పరిశీలించాలి. శిష్యుడి శరీరంలో షడధ్వ పరిశీలన చెయ్యాలి. పాదాలలో కళాధ్వాన్ని, సంధిబంధాల్లో తత్వార్థాన్ని, నాభిలో భువనాధ్వాన్ని, హృదయంలో వర్ణాధ్వాన్ని, ఫాలభాగంలో పదాధ్వాన్ని, మూర్ధంలో మంత్రాధ్వాన్ని విశోధించాలి. ఒక్కొక్క అధ్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూచతో తాకుతూ శోధయామ్య ముధ్వానం స్వాహ అంటూ నేతితో తడిపిన తిలలు తారాఢ్యంగా 8 సార్లు హోమం చెయ్యాలి. ఇలా 6 చేశాక ఆ షడధ్వాలు బ్రహ్మలో లీనమైనట్లు భావించాలి. మళ్లీ వాటిని సృష్టి మార్గాన పునరుత్పాదన చెయ్యాలి. అప్పుడు మళ్లీ తన చైతన్యాన్ని శిష్యుడిలో లీనం చెయ్యాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రాధిష్టాన దేవతను కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్లీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి అంగాహుతులిచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి. శిష్యుడి కళ్లకు గుడ్డ కట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ అగ్నికుండం నుంచి శిష్యుణ్ణి మండలంలోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపజేయాలి. కళ్లకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్త విధంగా శిష్యదేహంలో భూతశుద్ధి చెయ్యాలి. న్యాసాలు జరపాలి. అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురాకుల్ని శిష్యుడి శిరస్సున ఉంచి మాతృకను జపించాలి. దేవతాత్మకాలైన ఆ కుంభోదకాలతో స్నానం చెయ్యించాలి. వెంటనే రక్షార్థంగా వర్ధనీజలం చిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి. భస్మావలేపనం చేసుకోవాలి. గురుసన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడై గురువుగారు తన హృదయం నుంచి మహాదేవి నిర్గమించి శిష్యుడి హృదయంలో ప్రవేశించినట్లు భావించాలి. ఆ ఉభయదేవి మూర్తులకు ఐక్యాన్ని భావిస్తూ గంధపుష్పాదులతో పూజ చెయ్యాలి. తన కుడి చేతిని శిష్యుడి శిరస్సుపై ఉంచి కుడి చెవిలో మహాదేవి మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాలి. వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దేవతారూపుడైన గురువుగారికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. తన సర్వస్వము సమర్పించాలి. యావత్ జీవితము అనన్య బుద్ధిగా మెలగాలి. ఋత్విక్కులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. సువాసినులకు, కుమారీమణులకు, వటువులకు, దీన అనాథ దరిద్రులకు లోభించకుండా బట్టలు భోజనాలు పెట్టాలి. ధన సువర్ణాదులు కూడా యథాశక్తిగా ఇవ్వవచ్చు. తన కృతార్థతను గుర్తించి ఆ మహామంత్రాన్ని నిత్యము ఉపాసించాలి. నారద, ఉత్తమోత్తమమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవీ పాదపద్మాలను సమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మం లేదు. వేద మార్గానుయాయులు వారి వారి గుహ్యోక్త పద్ధతుల్లో మంత్రోపదేశాలు చెయ్యవచ్చు, పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రిక రీతి. గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణించడమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు, నేను చెప్పాను. పరాంబికను సేవించు, త్రికరణ శుద్ధిగా ఉపాసించు. నిత్యము నేను అలా ఆరాధించి ఇలా పరనివృత్తిని అత్యంత మనశ్శాంతిని పొందుతున్నాను అని నారాయణ మహర్షి సంభాషణ ముగించాడు. కన్నులు మూసుకొని దేవీ పాదపద్మాలను ధ్యానిస్తూ సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినయ వినమిత గాత్రుడై ఆ మునిశిఖామణికి, ఆ జ్ఞానస్వరూపునికి, ఆ కృపాజలనిధికి, ఆ అమృతాంతరంగునికి, ఆ శిష్యవత్సలునికి, ఆ నిష్టానిధికి సాష్టాంగ నమస్కారం చేసి దేవీ దర్శన లాలసుడై వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు. సౌనకాది మహాములారా, నారద నారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాసభగవానుడు జనమేజయ మహారాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా మీకు నేను చెబుతున్నాను. ఇంతకు మించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు అన్నాడు సూతమహర్షి. సూతమహర్షి, వినయశీలివి కనుక నువ్వు ఇలాగే అంటావు, ఎన్నెన్ని విశేషాలు చెప్పావు, ఎంతెంత సందేహాలు తీర్చావు. నీ జ్ఞానం, నీ పరిజ్ఞానం అమోఘం, అనన్యం. ఇంత విన్నాక జనమేజయుడు ఏమన్నాడు, వ్యాసుడు ఇంకా ఏమి చెప్పాడు, అది కూడా తెలియజేయి. వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది అన్నారు సౌనకాది మహామునులు. సూతుడు ఇప్పుడింకా వ్యాస జనమేజయ సంభాషణగా కథను కొనసాగించాడు. హే భగవన్, వ్యాస సర్వధర్మజ్ఞ, సర్వశాస్త్ర విదాంపర, ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లోనేమిటి, ఇతర సమయాల్లోనేమిటి, జగన్మాతనే నిత్యము ఉపాసించాలి. మరి అలాంటప్పుడు కొందరు ద్విజులు దేవీ వరివస్యను అంటే సేవను విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు ఎందుకని? కొందరు వైష్ణవులు, కొందరు గాణపత్యులు, కొందరు కాపాలికులు, కొందరు బౌద్ధులు, కొందరు దిగంబరులు, ఇలా రకరకాల వారు కనిపిస్తున్నారు. వేదవాక్కు పట్ల వీరికి శ్రద్ధ లేనట్లేనా? ఈ సందేహం నువ్వే తీర్చాలి. బుద్ధిమంతులు, పండితులు, నానా తర్క విచక్షణలు అయ్యుండి వేదాల పట్ల శ్రద్ధ లేకపోతే ఎలాగా? స్వీయ శుభ పరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరచుకోడే? అటువంటిది వీరంతా దేవీ సేవను విడిచిపెట్టేశారంటే కారణమేమిటో ఊహించలేకపోతున్నాను. దయచేసి ఈ సందేహం తెమ్ముల్చు. అలాగే నీ ప్రసంగంలో మణిద్వీప మహిమను గురించి వాచవిగా చెప్పావు. దేవీ నివాసమన్నావు, దాని సవిస్తరంగా కన్నులకు కట్టించు. నేను భక్తుణ్ణి, శ్రద్ధగా వింటున్నవాణ్ణి. నాలాంటి వారికి గురువులు ప్రసన్నులై గుహ్యాది గుహ్యాలను సైతం ప్రకటం చేస్తారు కదా. జనమేజయ మహారాజా, అడగవలసింది అడగవలసిన సమయంలో అడిగావు. బుద్ధిమంతుడవు, వేదాల పట్ల శ్రద్ధ కలవాడవు కనుక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను, విను. ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం. పూర్వకాలంలో మదోద్ధతులై దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది 100 సాగిన మహాయుద్ధం, మహావిస్మయకారకం, నానా శస్త్ర ప్రహరణాన్వితం, నానా మాయా విచిత్రితం, జగద్వినాశకరం. ఎట్టకేలకు పరాశక్తి కృపావిశేషం వల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్ని భూగోళాన్ని విడిచి పాతాళానికి పారిపోయి తలదాచుకున్నారు. అప్పుడు దేవతలు అదంతా తమ ప్రయోజకత్వమే అనుకొని పరాక్రమాలను పరస్పరం ప్రశంసించుకున్నారు. మోహవిభ్రాంతిలో పడి సంకలు కొట్టుకుంటూ తమను తాము తెగ పొగుడుకున్నారు. మనకు జయం కలగక చస్తుందా? మన మహిమ ఎటువంటిది? మనం సర్వోత్తరులం, మహావీరులం. మన ముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు? పామరులు, పిరికి పందలు, పరాక్రమహీనులు. మనమో మహాయశస్సులం, తేజస్సులం, సృష్టి స్థితి లయకారకులం. దైత్యులు మనకొక లెక్క. ఇలా మోహం తలకెక్కి పరాశక్తి మహిమను పూర్తిగా మరిసిపోయి చిందులు తొక్కుతున్న దేవతలను చూసి జగదంబిక జారిపడింది. కరుణిద్దామనిపించి యక్షరూపంలో అవతరించింది. ఆ రూపం కోటి సూర్య ప్రతీకాశం, చంద్రకోటి సుశీతలం, విద్యుత్కోటి సమానాభం, హస్తపాదాది వర్జితం. ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు ఆ రూపం. ఆ తేజస్సు పరమసుందరంగా, అద్భుతావహంగా ఉంది. ఏమిటిది ఏమిటిది? దైత్యుల దుశ్చేష్ట కాదు కదా? ఏదో తెలియని మహామాయ కాదు కదా? దేవతలం మనకే ఇంత విస్మయాన్ని కలిగిస్తున్నదే. దీన్ని ఎవరు నిర్మించి ఇటు పంపి ఉంటారు చెప్మా? దేవతలంతా గుమికూడి చర్చలు జరిపారు. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడగాలి, పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి, బలాబలాలు తేల్చుకోవాలి, అప్పుడు ప్రతిక్రియ చెయ్యాలి అని ఒక వ్యూహం నిర్ణయించారు. వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచాడు. వహిని, దేవతలకు నువ్వే కదా ముఖస్థానీయుడివి, అంచేత నువ్వే వెళ్ళు, అదేమిటో తెలుసుకో అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరత్వరగా వెళ్ళాడు. ముందుగా ఆ యక్షరూపమే నువ్వెవడవు అని అగ్నిని ప్రశ్నించింది. నీ శక్తి ఎంతో చెప్పమంది. నేను అగ్నిని, జాతవేదసుడను, అన్నింటినీ దహించివేయగల శక్తి నన్ను నమ్మి నాలో ఉంది అని అగ్నిదేవుడు బదులు పలికాడు. ఓహో, అలాగా. అయితే ఈ గడ్డి పరకను దహించు. నువ్వు ఉంది అని చెప్పుకుంటున్న శక్తి నీలో ఉందో లేదో చూస్తాను అంటూ ఆ యక్ష తేజోరూపం ఒక గడ్డి పరకను అగ్నిదేవుడి ముందుకి విసిరింది. వహినిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలమంతా కూడగట్టుకొని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ ఆ గడ్డి పరకను ఏమీ చెయ్యలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తనకేమయ్యింది వేళ అంతుపట్టలేదు. దేవతల దగ్గరికి పరుగు పెట్టాడు. దేవతలంతా ఒక్కసారిగా మీదపడ్డారు. ఎవరో ఏమిటో తెలుసుకు వచ్చావా? అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. జరిగినదంతా చెప్పాడు. మన బతుకులు వట్టి బూటకాలు, వృధాభిమానంతో విర్రవీగుతున్నాం చీచి అని ముగించి తొలగిపోయాడు. ఇంద్రుడికి పట్టుదల వచ్చింది. వాయుదేవుణ్ణి పిలిచాడు. జగత్తులో అంతటా నువ్వే నిండి ఉన్నావు. నీ కదలికలతోనే అన్నీ కదిలేది. నువ్వు ప్రాణరూపివి, ప్రాణికోటికి సర్వశక్తి విధాయకుడివి. నువ్వు వెళ్ళి తెలుసుకునిరా, నీకన్నా సమర్థుడెవడు అని గాలిదేవుడికి కాస్త గాలి కొట్టి పంపించాడు. వాయుదేవుడు ఉబ్బిపోయాడు. మహావేగంగా వెళ్ళాడు. యక్షరూపం మళ్ళీ అదే ప్రశ్న వేసింది. నేను వాయువును, సర్వశక్తి సంపన్నుడను, దేనినైనా ఎగరగొట్టగలను. నా వల్లనే ఈ జగత్తు బతుకుతోంది అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఈ గట్టి పరక కదుపు అంది యక్షరూపం. లేకపోతే తలదించుకొని నోరు మూసుకుని వచ్చిన దారినే వచ్చిన చోటుకే పో అని కూడా అనేసింది. వాయుదేవుడికి అభిమానం పొడుచుకువచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు. గడ్డి పరకను కదిలించలేకపోయాడు. శృంగభంగమయ్యింది. తలదించుకొని నోరు మూసుకుని పరుగు తీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేమిటో అస్సలు తెలియడం లేదు. మనం అసమర్థులం, మిథ్యాభిమానులం. అదేదో అలౌకిక యక్ష తేజస్సు, పరమదారుణ తేజస్సు అనేసి తాను చారుకున్నాడు. ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుణ్ణి ఎగద్రోశారు. నువ్వు దేవనాయకుడవు, యక్షుల్ని బాగా ఎరుగుదువు, కనుక నువ్వే వెళ్ళు అంటే వెళ్ళు అన్నారు. సరే, తెలుసుకుని వస్తానంటూ దేవేంద్రుడు సగర్వంగా బయలుదేరాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ తేజోరూపం ఇంద్రుణ్ణి తరిమింది. చాలా దూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమయ్యింది. మాటామంతి వినపడడం లేదు. ఇంద్రుడికి దిక్కు తోచలేదు. దారుణమైన అవమానం అనిపించింది. తననే మాయ చేసిందా? కనుగొప్పి పారిపోయిందా? దేవసభకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? ఏమి చెప్పను? దేవతల ముందు ఎంత అవమానం! మహాత్ములకు అభిమానమే ధనమన్నారు. అది పోయాక బతికి ఏమి లాభం? చావుతో సమానం. కనుక నాకిక మరణమే శరణ్యం. అని నిశ్చయించుకొని ఆ పని చెయ్యబోయాడు. సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. సహస్రాక్ష, మాయా బీజాక్షరం జపించు, సుఖపడతావు అంది. వెంటనే అక్కడే తపస్సుకి కూర్చున్నాడు. కన్నులన్నీ మూసుకొని మాయా బీజాక్షరాన్ని లక్ష సంవత్సరాలు నిరాహారుడై జపించాడు. ఒక చైత్ర నవమి నాడు సూర్యుడు నడినెత్తికి వచ్చిన వేళ మళ్లీ అదే అక్షరూపం, అదే తేజపుంజం అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యింది. అయితే ఈసారి ఆ తేజో మండలానికి మధ్యలో నవయవనంలో ఉన్న కుమారి రూపం కనిపించింది. మహాదేవి ఆత్మావిష్కారం. భాస్వజపాకుసుమాభ బాలకోటి రవిప్రభ బాల సీతాంశు మకుట వస్త్రాంతర్వ్యంజిత స్థని వర పాశ అంకుశ అభయహస్తాలు నాలుగు రమణీయాంగి కోమలాంగలతిక శివ భక్త కల్పద్రుమం అంబిక నానాభూషణ భూషిత త్రినేత్ర మల్లికా మాలిక కబరీ జూట విరాజిత ఆమెకు నాలుగు వైపులా నాలుగు వేదాలు రూపుదాల్చి నిలబడి స్తుతిస్తున్నాయి. ఆమె పెదవుల కాంతులు వ్యాపించినంత మేర నేల పద్మరాగాలు తాపించినట్లు అవుతోంది. ప్రసన్న స్మేరవదన కోటి కందర్ప సుందర రక్తాంబర పరిధాన రక్తచందన చర్చిత ఉమాదేవి హైమవతి నిర్వ్యాజ కరుణామూర్తి సర్వకారణ కారణ మహేంద్రుడు దర్శించాడు. భక్తి నిర్జరులు గుండెల్లో పొంగులెత్తాయి. కన్నులు చెమ్మగిల్లాయి. గొంతు గద్గదమయ్యింది. తనువు పులకించింది. ఉక్కిరి బిక్కిరి అవుతూ సాష్టాంగపడ్డాడు. స్తుతులు నుతులు జాలువారాయి. అమ్మా, ఆ యక్షరూపం ఏమిటి? ఎందుకలా అవతరించావు? ఇప్పటికీ అర్థం కావడం లేదు. అనుగ్రహించు తల్లి అని అభ్యర్థించాడు. కరుణాసముద్రం పలికింది. ఇంద్ర, నా రూపమే పరబ్రహ్మం, సర్వకారణ కారణం, మాయాధిష్టానం, సర్వసాక్షి, నిరామయం. సర్వవేదాలు ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వతపస్సులు సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వతపస్సులు దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో ఆ పదాన్ని ఒక్క ముక్కలో నీకు చెబుతున్నాను, గ్రహించు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీమయం ద్వే బీజే మమ మంత్రే స్తో ముఖ్యత్వేన సురోత్తమ. సురనాయక, ఓం అనే ఒక్క అక్షరమే పరం బ్రహ్మ. దాన్నే హ్రీమయంగాను పలుకుతున్నారు. ఇవి రెండేనా మంత్రంలో ముఖ్యమైన బీజాక్షరాలు. నన్ను నేను భాగద్వయం చేసుకొని జగత్తులు సృష్టిస్తున్నాను. అందులో ఒక భాగం ఓం సచ్చిదానంద నామకం, రెండవది మాయా ప్రకృతి సంయతం. ఆ మాయయే హ్రీం పరాశక్తి. నేను శక్తిమతిని, ఈశ్వరిని, జాబిల్లి వెన్నెలల్లాగా నేను మాయా అవిభాజ్యులం, అభిన్నలం. ఈ మాయ నాదే. సామ్యావస్థాత్మిక ప్రళయంలో సకల జగత్తులు నాలో లీనమై అభిన్నంగా ఉంటాయి. కర్మ పరిపాక వశాన ప్రాణికోటికి పునఃసృష్టిలో పునర్జన్మలు పునారూపాలు నా నుంచి అభివ్యక్తమవుతూ ఉంటాయి. అంతర్ముఖమైన అవస్థను మాయా అంటారు. బహిర్ముఖమైన అవస్థను తమస్సు అంటారు. దాని నుంచే ప్రాణికోటి సంభవిస్తుంది. సృష్టి సమయంలో అదే రజోగుణమవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణత్రయాత్మకులయ్యారు. త్రిమూర్తులలో రజోగుణాధికుడు బ్రహ్మ, సత్వగుణాధికుడు విష్ణువు, తమోగుణాధికుడు రుద్రుడు. స్థూలదేహం బ్రహ్మ, లింగదేహం సూక్ష్మదేహం శ్రీహరి, కారణదేహం రుద్రుడు, తురీయావస్థను నేనే. స్థూలదేహో భవేద్ బ్రహ్మ, లింగదేహో హరి స్మృతః, రుద్రస్తు కారణో దేహ స్థురీయ త్వహమేవహి. సామ్యావస్థ అన్నానే అది సర్వాంతర్యామి రూపిణి. అటుపైని పరంబ్రహ్మమైన నా రూపం రూపవర్జితం. అందుకనే నా రూపం నిర్గుణము సగుణము అని రెండు విధాలు. వీటిలో నిర్గుణ రూపం మాయారహితం, సగుణ రూపం మాయాసహితం. నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటాను. సృష్టి స్థితి తిరోధానాలకు నేనే ప్రేరణ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కారణాత్మకులుగా చేసేది నేనే. నాకు భయపడి నా ఆజ్ఞగా గాలి వీస్తున్నాడు, సూర్యుడు వెలుగుతున్నాడు. మీరంతా చేసే పనులు నా ఆజ్ఞలే కనుక నేను సర్వోత్తమను. నా అనుగ్రహం వల్లనే రాక్షస యుద్ధాల్లో మిమ్మల్ని జయం వరిస్తోంది. మిమ్మల్ని కీలుబొమ్మలుగా ఆడిస్తున్నది నేనే. ఒక్కొక్కప్పుడు మీకు ఒక్కొక్కప్పుడు దైత్యులకు విజయం అందిస్తూ ఉంటాను. నేను స్వతంత్రను, నా ఇచ్ఛయే నాది. కర్మానురోధంగా అన్నీ చేస్తూ ఉంటాను. సురోత్తమ సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయగర్వంతో విర్రవీగారు. అది అంతా మీ ప్రయోజకత్వమే అని అహంకరించారు, మోహంలో పడ్డారు. మీ కళ్ళు తెరిపించాలనే అనుగ్రహబుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తుల్ని బయటకు తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపజేశాను. మీ అహంకారాలను అణిచివేశాను, మీ శక్తిహీనత మీకు తెలిసి వచ్చేట్టు చేశాను. కనుక ఇక నుంచి నిరహంకారులై సచ్చిదానంద రూపిణిని నన్ను శరణు వేడండి అని చెప్పి అంతర్ధానం చెందింది. జనమేజయ, అప్పటి నుంచి ఇంద్రాదిదేవతలందరూ అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరి పాదపద్మాలను ఉపాసించనారంభించారు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించడం, యజ్ఞభాగాలను మహాదేవికి నివేదన చెయ్యడం ఇత్యాది కార్యక్రమాలు అనుష్ఠించారు. ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రి జపతత్పరులు, తారహుల్లేఖ జపనిష్ఠాతులు అయ్యారు. తక్కిన హరి హరోపాసనలు ఏవి నిత్యకర్మలు కాదు. గాయత్రి ఉపాసన ఒక్కటే నిత్యవిధిగా వేదాలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇది ఒక్కటి చేస్తే చాలు, ద్విజులకు కృతకృత్యత్వమే. తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయినా గాయత్రి మాత్ర నిష్ఠాతుడైతే చాలు, ద్విజుడు ముక్తి పొందుతాడని మనువే స్వయంగా చెప్పాడు. గాయత్రీ మాత్ర నిష్ఠాతో ద్విజో మోక్షమవాప్నుయాత్ కురియాదన్యన్న వా కురియాదితి ప్రాహ మనుస్వయం. అంతటి శక్తి సంపన్నము, వేదత్రయ ప్రతిపాదితము అయిన గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అందుకని తొట్టతొలి కృతయుగంతో ద్విజోత్తములందరూ గాయత్రి రూపాన దేవీ పాదపద్మాలను ఉపాసించారు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.